ஸ்ரீகுரவே நமஸ்தரானி அஸ்மோவோயோம்சோமோஹோமோஸ்மி ஆனந்தைக்கரசிரசாரவிரசன்மந்தஸ்மிதாஸ்யம்ரூபாகாரீணம் நிஜபித்தமாசவாமோஜாதபானோதயம் காரண்ஞானமிதக்ரடிம் சிவகரம் காளீசமம் சத்குரும் ப்ரஹ்மஜானமயம் நமாமி ஹனுமத்காளீவிரசாதாத்மயம். ஓம் ஸ்ரீ குருபியோ நமஹ. ஓம் ஸ்ரீமாத்ரே நமஹ.
சத்குருதேவுல பரம பரிபூர்ணமாயிருக்கின்ற கிரகத்தோ மன பீமவர சாஸ்திரம் ஸ்ரீ லட்சுமி கணபதி ஸ்ரீ காளிகா ராமலிங்க சுவாமிகாரு பிரணவஸ்தித ராதாகிருஷ்ணமூர்த்தரு ஸ்ரீ ஹனுமசீதாலட்சுமண சமேத கோதண்ட ராமசுவாமிவாரின் சகிதங்க சத்குருதேவுல அபேட்சித சிலாமூர்த்தி பிரதிஷ்டை ஆரம்பிச்சுக்கொண்டு மொதட்டி வார்ஷிக மகோத்சவ காரியக்கிரமம் மன பிரதிஷ்ட சமயంలో ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ప్రతిష్టతో పరిపూర్తయిందా ప్రారంభమైందా అని మనందరం అనుకున్నాం. ప్రతిష్ఠించేసామండి పరైపోయిందండి అనుకున్నాం. అసలు పని అక్కడే ప్రారంభమైంది. ప్రతిష్టతోనే పని ప్రారంభమైంది. తిష్ట ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. తిష్ట అంటే ఎవరైనా ఒక బంధువు వచ్చి మనల్ని ఇంటి వదిలిపెట్టి వెళ్ళలేదనుకోండి ఏమంటారు? తిష్ట వేసి కూర్చున్నాడు అండి. ఇప్పుడు గురుదేవులు తిష్ట కాదండి, ప్రతిష్ట, ప్రకృష్టంగా తిష్ట వేసి కూర్చున్నాడు. విశేషంగా అంతటా నిమీకృతమైనటువంటి స్వామి మన మీద అనురాగంతో, మన మీద ప్రేమతో, అవ్యాజమైనటువంటి ప్రేమతో, మీ అందరి బాధలు వినడానికి నేనున్నాను సుమా, విసుగు చెందకుండా. ఇంకా ఎన్ని మాటలు వచ్చినా కానీ ఏమిటి ఎన్ని మాటలు వచ్చేస్తున్నాడని ఒక రకమైనటువంటి ఎబ్బెట్టు ముఖం లేకుండా, మీ ఏ కష్టం వచ్చినా నేనున్నాననేటువంటి అభయముద్రని మనకు అందిస్తూ చక్కగా ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని చెప్పినా మరలా మనకు అదే దుఃఖాలు, అవే కష్టాలు. చెప్పినవే చెప్తున్నాం, మర్చిపోయి చెప్తున్నాం, చెప్పలేదనుకొని చెప్పేస్తున్నాం, చెప్పినవే చెప్పేస్తున్నాం. ఆయన కూడా విన్నవే వింటున్నాడు, విసుగు లేకుండా వింటున్నాడు, చిరునవ్వు చెదరకుండా వింటున్నాడు. మీ కష్టాన్ని తొలగిస్తానని ఆ ముద్రను అలాగే ఉంచుతున్నాడు స్వామి. కాబట్టి ఇది ప్రతిష్ట. ప్రకృష్టంగా, ప్రకృష్టంగా అంటే విశేషంగా స్వామివారు ఇక్కడ కూర్చున్నారంటే ఇక్కడి నుంచి మన పని మొదలయ్యింది అని. బాబుజీ మహారాజ్ వారి బోధామృతంలో మాట ప్రకారం చెప్పాలంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి గెస్ట్ లాగా నన్ను చూడండి, ఓ అతిథి లాగా. అంటే అతిథి అంటే అర్థమేంటి? మనకు అమ్మ చాలా మార్లు చెప్పారు, మనం ఎన్ని పనులు చేస్తున్నా మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చారంటే అన్ని పనులతో అతన్ని ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆయనకి కాఫీ అందిందా, టీ అందిందా, టిఫిన్ పెట్టామా, ఏమైనా తీసుకుంటారా, ఇంకేమైనా కావాలా, మనకు అవి కూడా స్వామి అడగడం లేదు. ఏమడుగుతున్నాడు స్వామి? సమయాన్ని అడుగుతున్నాడు. చూడండి, మనకు అమ్మను చూస్తే అర్థమవుతోంది, కాలంతో అమ్మ పరిగెడుతున్నారా లేక కాలాన్ని ముడిపెట్టి అమ్మ కదులుతున్నారా? కాలంతో అమ్మ పరిగెడుతున్నారంటే కాలము అమ్మ వేరువేరుగా ఉన్నారు. అసలు కాలాన్ని ముడిపెడుతున్నారు గురుదేవుడు. కాలాన్ని తమకు అనుగుణంగా అసలు నేను కాలస్వరూపమే సుమా అని గుర్తు చేస్తున్నారు. ఎంత వారి పర్యటన చూస్తే మనకు తెలుస్తుంది. ఉదయం హైదరాబాద్ లో ఉంటారు, సాయంత్రం భీమవరంలో ఉంటారు, మళ్ళీ సాయంత్రం చూస్తే నంబూరు ప్రధాన ప్రయాణించిన గురుదేవు దగ్గర నిలబడతారు. చూసిన మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఇంత కాసేపట్లో ఇంత ప్రయాణం మానవ మాత్రులకు సాధ్యమా? అది అసలు మనకు సాధ్యమో ముందర. ఒక్కరోజు ప్రయాణం కనుక ఆలస్యం అయి 12 1 గంటకు 2 చేరితే అప్పుడు తెల్లవారు లేవాలంటే తెలుస్తుంది కష్టం అంటే. ఈ ప్రయత్నం అంతా ఎందుకోసము అంటే మనల్ని ఉద్ధరించడానికి. అన్నింటినీ కూడా వారు తమ మీద వేసుకొని తమ ప్రయాణం సాగిస్తున్నారు గురుదేవుడు. ఎందుకంటే మొన్నటి రోజున శివరాత్రికి ముందర ఈ కార్యక్రమ నిమిత్తం ఒక చిన్న మీటింగ్ జరిగింది. శివగారు, రామంబాబు గారు, తర్వాత ఏదో ఇదిగో ఈ ఉపాధి రాజాబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఏం చేస్తాం ఎలా చేద్దామని ఆలోచిస్తుంటే శివరాత్రి రోజున మన కార్యక్రమం ఎంత మనకి ఆశ్రమంలో ఏ సమయం అవుతుందో అది అందరికీ తెలిసిన విషయమే. అది బహిరంగ రహస్యమే ఎంతసేపు అవుతుందని. అమ్మ మాటల్లో మాట్లాడుతూ మధ్యలో అక్కడికి మన కాళీబాబు గారు కూడా వచ్చారు, మన రామం గారి అబ్బాయి గారు కాళీప్రసాద్ గారు. వారు కూడా వస్తే నువ్వు కూడా వెళుతున్నావు కదా, నువ్వు కూడా వస్తున్నావు కదా అన్నారు. అవునమ్మా వస్తున్నానన్నారు. మరి నన్ను కూడా తీసుకెళ్తున్నావు కదా అన్నారు అమ్మ. నేను రాకుండా మీరు ఎలా వెళతారు అన్నట్టుగా. అంటే చూడండి, అమ్మ లేకుండా అమ్మ భావన మనకి ఎంత విశేషంగా గురుకృప మన మీద వర్షిస్తోంది. మనం అంత ప్రేమను గురుదేవుడికి అందిస్తున్నామా లేదా అనేది మనకు తెలియకపోయినా వారు మన మీద కురిపించే ప్రేమ మాత్రం అది నిరంతర అనుగ్రహ వర్షమే. అది నిరంతర అనుగ్రహమే. అందుకని అవ్యాజ కరుణామూర్తి అమ్మ యొక్క నామాల్లో ఉంటుంది. ఆవిడ అంత కరుణ మనకు అమ్మ. కాబట్టి ఇంతకుముందు సేవ గురించి చెప్పారు. సేవ అంటే మలయాళ స్వామి వారు చెప్పేవారు, సేవ ఇజ్ ఈక్వల్ టు సేవ్ అనేవాడు ఆయన. మీరు సేవ చేయండి మీరు సేవ్ అవుతారు అన్నారు స్వామి. సేవ అంటే భజ, భజ అనేటువంటి దానికి ప్రత్యామ్నాయమే సేవ. భజన చేయడం అంటే అర్థమేమిటి, తాళాలు తప్పెట్లు మృదంగాలు ఇవి మాత్రమే కాదు భజన అంటే. భగవంతుడికి ఎక్కడ ఏ విధంగా ఈ దేహం ఉపయోగపడుతోంది, పరమాత్మ సేవలో మనం తరింప చేసుకోవడానికి చిన్న మార్గం ఏమిటంటే సేవ. చాలా సులభమైనటువంటి సేవ, సేవలో ఏదీ తక్కువ కాదు. మనం బాగా రాముడి ప్రాణం హనుమంత అని మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఒక క్యాసెట్ రిలీజ్ చేశారు. దానిలో చిన్న పాట ఉంటుంది, సేవ చేసే భాగ్యం అడిగింది, ఓ మారుతి నీ సేవ చేసే భాగ్యం అడిగింది అని ఒక చిన్న పాట. ఆ పాటలో ఎన్ని అర్థాలు చెప్పారు. సేవ చేసి నంది పొందింది ఆ పశువు, సేవ చేసి ఒక పక్షి పొందింది భగవంతుడి యొక్క కైంకర్యం. సేవ చేస్తే ఎవరికి పుణ్యం, నాకే పుణ్యం, నా సేవ నేనే చేసుకుంటున్నాను. ఇప్పుడు నా భోజనం నేను చేయడం కూడా సేవ అని ఎవరైనా అంటామా, నా ఇంటికి నేను వెళ్ళడం కూడా సేవ చేస్తున్నాను అంటామా, నా ఇంట్లో నేను చీపురు పట్టు కురిస్తే సేవ అని అంటానా, నా ఇంట్లో నా వాళ్ళకి నేను సంపాదించి పెడితే సేవ అని అంటామా. కానీ ఇక్కడ మనం అవే పనులు చేసినా సేవ అయిపోతుంది. ఎందుకవుతుంది అంటే బయట ప్రపంచంలో చేసేటువంటిది కూడా అంతా కూడా కొంత స్వార్థం మిళితమై ఉంటుంది. నా వాళ్ళు, నా వారు, నా పిల్లాడు, నా భార్య, నా ఇల్లు ఇలాగ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి భగవంతుడు మనకి ఏది అనుగ్రహించాడో, భగవంతుడు మనకి ఇక్కడ ఈ విధంగా దర్శన స్పర్శన దర్శన భాగ్యాన్ని అందిస్తూ చక్కగా ఒక సేవను మనకు అనుగ్రహించాడు. అమ్మ మనకు చాలా మార్లు చెప్పారు, బయట ప్రపంచంలో మీరిలా భగవంతుడి దగ్గరకు వెళ్ళి మేము దగ్గరగా నివేదన చేస్తామంటే అక్కడున్న కట్టుబాట్ల ప్రకారం అది మనకు దుర్లభం. స్వామి మనకేం చేశాడు, మనకు అవకాశం కూడా ఇచ్చాడు. ఇది తెరలేనటువంటి సేవ, మనల్ని మనం దాచుకోకుండా భగవంతుడికి సమర్పించేటువంటి నిజమైనటువంటి కైంకర్యం ఇది. బయట కైంకర్యాలు చాలా మంది చేస్తారు, ధనం కలిగిన వాళ్ళు ధనం కలిగినట్లుగా వేరు వేరు దారుల్లో సేవ అనుగ్రహించే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు భగవంతుడికి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన శరీరమే భగవంతుడికి నివేదన చేస్తున్నాం. ఈ తనువుతో కూడినటువంటి సేవ, శారీరక శ్రమ, ఇది ఏ విధంగా చేసినా మనకు తరింపు వస్తుంది. అమ్మ మనకు చాలా మంది చెప్పారు, ఉడత చేసిన సేవని కూడా రాముడు మర్చిపోలేదే. మరి ఉడతెంత, దాని బ్రతుకెంత, దాని ఒంటికంటే తడెంత, తన మీద రాల్చుకున్న ఇసుకెంత, అది మధ్యలో రాముడి యొక్క వారధి కట్టేటప్పుడు అది ఆ రాళ్ల మధ్యలో విదిల్చినటువంటి ఇసుకెంత అని రాముడు చిన్నచూపు చూడలేదే. ఆ సేవ రాముడు దేని చూశాడు, ఏ మనస్సుతో చేస్తోంది ఊత, ఏమి ఆశించి చేస్తుంది. అందుకే కర్మ, అకర్మ, వికర్మ మూడు ఉంటాయి అని చెప్పారు.
భగవద్గీతలో కూడా.
శాస్త్రబద్ధంగా చేసేటువంటిది కర్మ. అలాగే శాస్త్రము లేకుండా శాస్త్రము చెప్పనిది చేస్తే అది వికర్మ. కర్మ చేస్తూ ఫలాపేక్ష రహితముగా భగవంతుడికి సేవ చేస్తే అది అకర్మ. ఈ కర్మ అకర్మ వికర్మల యొక్క రహస్యాన్ని జ్ఞాని అయిన వాడు ఎరుగుతున్నాడు అర్జున అని చెప్పారు స్వామి గారు. ఇప్పుడు సేవ కూడా ఎలా చేయాలి అనేటువంటిది కూడా ఒక యోగమే. ఇక్కడ మామూలుగా మనం మాట్లాడుతూ ఉంటాం కర్మ అండి అంటారు. ఇక్కడ కర్మ చెప్పలేదు భగవంతుడు, కర్మ చెప్పాడు. ఆ కర్మ కూడా యోగము అని చెప్పాడు. అంటే భగవంతుడితో కలయిక ఉపయోగపడుతోంది అక్కడ. అది ఎలా చేస్తే ఉపయోగపడుతోంది? ఒక హనుమలాగా, ఒక నందిలాగా, ఒక ఉడుతలాగా, ఒక రుద్రుడిలాగా భగవంతుడికి ఏ విధమైన సేవ చేసినా, అర్పణ భావంతో ప్రసాదం పెట్టినా భగవంతుడు దాన్ని తక్కువ తీసుకోలేదు. ఇన్ని అటుకులు ముండగట్టుకెళ్లి భగవంతుడికి నివేదనగా కూర్చోబడి సమర్పించినా ఐశ్వర్యానికి లోటు చేయలేదు. పండును వదిలేసి తొక్కని పెట్టి భగవంతుడా ఇదే నీకని చెప్పినా స్వామి దానిలో లోటేం చేయలేదు. మరి అన్నమిచ్చినా నీరిచ్చినా దాన్ని పరమాత్మ భావనతో సమర్పిస్తే గ్రంథిదేవుడికి ఆనందాన్ని మోక్షాన్ని కలిగిపోయేసాడు పరమాత్మ. ఇచ్చినటువంటి వస్తువుని కాదు పరమాత్మ చూసేది, ఆ ఇచ్చేటువంటి వారి మనస్సు ఎలా ఉంది. అలాగే చేసేటువంటి సేవలో మనం ఎంతగా భగవంతుడికి మనల్ని మనం అర్పణ చేసుకోగలుగుతున్నాం. అందుకే అర్పణ కానీ బ్రతుకు అర్పణ కానీ సమస్తము నీ చరణార విందముల యందు సమర్పణ కానీ అని మనకు ఏది వైష్ణవ సాంప్రదాయంలో ఒక భక్తి గీతం కూడా ఉంది. అర్పణ కానీ మనసు అర్పణ కాని అర్పణ అనేటువంటి దానిలో ఏం చేస్తున్నామంటే నేను ఖర్జూరకాయలు పెట్టానా అరటిపళ్ళు పెట్టానా లేకపోతే వాడు చూడండి కేవలం పటికి బెల్లమే పెట్టారు నేను కాబట్టి ఇదిగో నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఇన్ని పెట్టాను అంటే అక్కడ అర్పణ మంచిదే కానీ నీ బ్రతుకు సమర్పణ కాని. అర్పణ కంటే గొప్పదేమిటి? సమర్పణ. తనను తాను అర్పించుకోవడం భగవంతుడికి, ఆ సేవలో తనని తాను మరచి సేవ చేయడం అనేది అది మనకు భగవంతుడు అనుగ్రహించినటువంటి గొప్ప వరం. అయితే మన పట్టణం పేరే భీమవరం. భీమము అంటే భయాన్ని కలిగించేది, భయాన్ని తొలగించేది అని రెండు అర్థాలు ఉన్నాయి. భయాన్ని కలిగించేది భీమమే, భయాన్ని తొలగించేది భీమమే. దేనికి భయాన్ని కలిగిస్తాడు? యముడికి భయాన్ని కలిగించేవాడు, మార్కండేయుడికి భయాన్ని తొలగించినవాడు. రెండింటికి భీముడే ఆయన. కాలస్వరూపుడైనటువంటి యముడికి భయాన్ని కలిగించాడు, మృత్యు అనేటువంటి దాని పాలు కావలసినటువంటి మార్కండేయుడికి ఆ భయాన్ని తొలగించి ఆయన భీముడయ్యాడు. ఇంకా చెప్పాలంటే వరము అంటే శ్రేష్టం. వరం అంటే భీమా అంటే మనకు భయాన్ని తొలగించేది. ఏది మనకు భయాన్ని కలిగిస్తుందో ఆ భయానికే భయాన్ని కలిగించేదేదో ఆయన భీముడు. వరము అంటే శ్రేష్టం. లోకంలో శ్రేష్టమైనటువంటిది ఏమిటండి? అత్యంత శ్రేష్టమైనటువంటి విధానం ఏమిటి? శ్రేష్టమైనటువంటి దానికి పదానికి అర్థమేమిటి? మనకి ప్రేయస్సు శ్రేయస్సు రెండు చెప్పారు. ప్రేయస్సు అంటే అర్థమేమిటి? ఇంద్రియాలకు అందుతూ క్షణిక సుఖంగా భాషిస్తూ తరువాత మీకు తిరిగి దుఃఖాన్ని కలిగించేటువంటిది ఏది ఉన్నదో అది ప్రేయస్సు. మొదటిలో కష్టంగా అనిపిస్తూ చేసే కొద్ది ఆనందాన్ని కలిగిస్తూ అది చెయ్యకుండా నేను ఉండలేకపోతున్నాననే స్థితిలో నిన్ను నిలబెడుతూ అదే పరమావధిగా మారి నీకు ఉత్కృష్టమైనటువంటి ఆనందాన్ని కలిగించేదేదో అది శ్రేయస్సు. కాబట్టి మనకు వరాలలో కూడా చూడండి, రాక్షసులు వరాలు కోరారు, విభీషణుడు వరాలు కోరాడు, రావణాసురుడు వరాలు కోరాడు, మరి మహాత్ముడైనటువంటి విభీషణుడు వరాన్ని కోరాడు, హిరణ్యకశిపుడు వరాన్ని కోరాడు, భాగవతోత్తములైన వారు వరాన్ని కోరాడు. కానీ ఏ వరం నిలబడింది ప్రపంచంలో? ఇగో ఇక్కడున్న ప్రపంచంలో ఏ వరం శ్రేష్టమని నిరూపణ చేయబడింది? హిరణ్యకశిప వరాలు ఎవరైనా అడుగుతారా అండి లోకంలో? ఎవరు అడగరు. ఏది కోరుకున్నా ఎలాంటి వరం కావాలంటారు? భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు ఏ వరం పొందాడో ఆ వరం కావాలి. మామూలుగా చెప్పాలంటే ఇదిగో ఏది ప్రాపంచికంగా విషయోన్ముఖుడైనటువంటి వాడికి వాడు ఏ పని చేస్తున్నా ఆ విషయం మీదే దృష్టి కలిగి ప్రతిసారి దానిలో మనస్సుని దానిలోనే రమింపజేస్తూ ఉంటాడో అటువంటి మనస్సుని పాదాల విందముల యందు లగ్నమయ్యేట్టుగా నన్ను అనుగ్రహించమని కోరుకున్నాడు ప్రహ్లాద కుమారుడు. ప్రాపంచికంగా విషయ సుఖాలు అనుభవించేవాడు ఎలా ఉంటాడు? ప్రపంచం వైపుకు మనస్సు మరల్చిన వాడు ఎలా ఉంటాడు? రామాయణం చదువుతూనే ఉంటాడు, రమణీయుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తులసీదాస్ అదే కదా చేశాడు. రామాయణం పాదుశాఖలలో చెప్తున్నాడు, రమణీయుని తన భార్య గురించి ఆలోచించాడు. మరి రామాయణం చదువుతున్నాడు, లోపల తలుపులు వేరుగా ఉన్నాయి, అదేమైపోయింది మళ్ళీ? అంతటి రామాయణ గ్రంథాన్ని అలా మడిచిపెట్టేసి ఏదో పదిలో వాడిలాగా వెళ్ళిపోయి మళ్ళీ భార్య కోసం అక్కడ అత్తగారింటికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళిపోయి బయట వేలాడబడుతున్నది పాముని తెలియకి ఏదో తాడనుకొని తన భార్య తనకు వేసినటువంటి ఈ తాడు ఇది మార్గం అని అనుకొని అది ఎక్కి భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తలుపు కొడితే ఆవిడ అన్నది ఇంత రాత్రి వేళ అలా వచ్చాడు. ఆయన అన్నాడు నీకు మాత్రం నా మీద ఏది నేను వస్తాననేటువంటి ఆలోచన నీకు కూడా ఉంది కదా, నా మీద అనునాట నీకు కూడా ఉంది కదా, అందుకనే కదా నాకు తాడు వేసి నేను వచ్చేటువంటి దాన్ని సుగమం చేశావు అని అంటే అప్పుడు ఆయన అన్నాడు ఆవిడ అంది ఏమండి ఒకళ్ళ కోసం ఒకడు తాడు వేయాల్సిన అవసరమే లేదు, ప్రతి వాడు ఒక తాడు తగిలించుకునే వస్తున్నాడు. విద్యాప్రకాశ అనందగిరి స్వామి వారు చెప్పేవారు. ఏముండి ఎవడో అడిగారట, స్వామి ఎక్కడ పెట్టారండి మీ తాళ ఫ్యాక్టరీ, గోలడు తాడు తెచ్చేసుకొని వచ్చిన వాడిని ఇంతమందిని పట్టుకెడుతున్నారే, ఒక్కొక్క రోజున 20 మందిని 30 మందిని 40 మందిని 50 మందిని అలా పట్టుకెళ్ళిపోతున్నారే, ఇన్ని తాళ్ళు మీకు ఎక్కడ సప్లై చేస్తున్నారు అని అడిగారట ఎవరు. దానికి యమధర్మరాజు అన్నారట నాకు ప్రత్యేకించి తాళ ఫ్యాక్టరీ అవసరం లేదబ్బాయి, ఎవడి తాడు వాడి ఖండానికి తగిలించుకునే ఉన్నాడు ఆ తాడు పట్టుకుని నేను ఇచ్చిపోతున్నాను అన్నాడు. ఎవడి తాడు వాడికి సిద్ధంగా కర్మమనే తాడు, మమకారమనే తాడు, అహంకారమనే తాడు, రాగమనే తాడు, ద్వేషమనే తాడు, అసూయనే తాడు, ఓర్వలేని తనమనే తాడు, ఒక్క తాడు ఉంటేనే ప్రాణాలు పోయి వస్తుంటే ఇన్ని తాడు మెడక తగిలించుకుంది మనకు మళ్ళీ ఉంటుందా అండి ఊపిరాడుతుందా, ఒక్క తాడు మెడక తగిలితేనే గోడెంత దుఃఖమైపోయినా, ఇన్ని తాడు ఒకేసారి ఒక మనిషిని లాగితే అదేమైపోతాడు వాడు. అందుకని వీటన్నింటి నుంచి బయటపడడానికి ఏకైక మార్గం ఏమిటంటే పరమాత్మ చరణారవిందముల యొక్క సేవ. అందుకనే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులు తోడినయ్యము నితాంతాపారభూతదయను తాపసమందారు నాకు దయసేయగదే. ఆ పాదాల చింత ఇంత చోటు దొరికితే చాలు, ఆ పాదాన్ని పట్టుకుంటే చాలు విశ్వంలో ఉన్నటువంటి అన్నింటికీ సేవ చేసిన పుణ్యాన్ని కలిగించేది ఆ పాదం. విశ్వమంతా కూడా ఆ పాదంలో నిండి నిమిళీకృతమై ఉంది. ఏ పాదం భూమినంతా కొలచిందో, ఏ పాదం ఆకాశాన్ని చాచి దాటి పైకి ఎదగగలిగిందో, అన్నింటా నిండి ఉన్నటువంటి పాదము ఏదై ఉన్నదో ఆ పాదాన్ని మనం ఆశ్రయించుకుంటే ఇక్కడ ప్రత్యేకించి అన్ని జీవునికి సేవ చేసినటువంటి పుణ్యం మనకి జమ కావాలంటే ఆ పాదమునకు సేవ చేస్తే చాలు, ఆ పాదాన్ని ఆశ్రయిస్తే చాలు. కాబట్టి అటువంటి సేవ మనకు గురుదేవులు అనుగ్రహించారు. మరి అటువంటిది పోవాలంటే గురుదేవుడు చేసే ఇంకో పని ఏంటి, మోహాన్ని తొలగింపచేసేది. మనకు తారకంతాతయ్య గారి కాళక్క గారు వారు ఎప్పుడు గురుబోధని మనకి గురుతత్వాన్ని అందించమన్న వారు చెప్పే శ్లోకం యదంగ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాప నివారణ తారకం భవసింధోచ్య. మనకి ఏం చెప్పారు ఆ మూడు పాదాల్లో అంటే యదంగ్రి కమల ద్వంద్వం, స్వామి మీ కమలములు మీ పాద కమలములు ఉన్నాయే అవి రెండుగా నాకు కనబడుతున్నాయి, యదంగ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాప నివారణ. ఎందుకంటే నాకున్నది కూడా ద్వంద్వమే కనుక ఈ రాగద్వేషాలు ఈర్ష్యాసూయలు ఇవన్నీ కూడా ద్వంద్వాలే, నేను వీటిని దాటడానికి నీ గురుచరణాన్ని ఆశ్రయిస్తున్నాను నీ పాదాన్ని ఆశ్రయిస్తున్నాను అంటే మనలో ఉండేటువంటి ద్వంద్వాలు పోవాలి. ఈ ద్వంద్వాలు రావడానికి కారణం ఏమిటి, మోహమే అన్నింటికీ కారణం. మనకు భగవద్గీతలో కూడా మోఘాశ మోఘ కర్మాణ అని చెప్పారు. తర్వాత ఇది కలగడానికి కారణం ఏమిటంటే మోహం అనేటువంటిది కారణం, మోహక్షయమే మోక్షం. రెండు అక్షరాల్లో మోక్షం అంటే ఏంటో చెప్పండి, నాకు నీ తలచిక్కు బేరాలొద్దు స్వామి, నేను ఉపనిషత్తులు చదవలేను, ఇన్ని గ్రంథాలు చదవలేను, సూక్ష్మంలో మోక్షం చెప్పండి అని రామకృష్ణానందగిరి స్వామి వారిని అడిగితే వారు చెప్పిన మాట మో అంటే మోహము, క్ష అంటే క్షయము, మోహక్షయమే మోక్షము అని చెప్పారు. ఆ ఒక్క మోహం మానవుణ్ణి బంది చేస్తుంది. అటువంటి మోహమును జయించిన వాడి కథని మనం ఉదయం ప్రారంభం చేసుకుంటాం. ఏం పేరు పెట్టాడు అతని పేరు, మోహజిత్. మోహజిత్తు తానొక్కడే కాదు తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మోహజిత్రే. దాన్ని మరి ఆశ్చర్యపోయాడా లేదా అక్కడున్న ముని, ఆయన మళ్ళీ వెంటనే వచ్చి ఆ రాజ్యంలోకి ప్రవేశించి ఆ రాజు దాసిని అడిగాడు ఆయన. చూడండి వేదాంతము ఇదిగో ఇంత తేలిక అంటే మనకు అనిపిస్తుంది ఏమంటే ఇది పట్టుకోవడం చాలా కష్టం కదా, ఆ వేదాంతం పట్టాలంటే ఏవేవో చదవాలట, ఆ చదివితేనే వేదాంతం పడుతుందా అంటే చదివితే వేదాంతం పట్టదు. అందుకనే చెప్పారు మహాత్ములు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇది ఏది చదివితే మళ్ళీ ఇంకా చదవాల్సింది లేదు. చదివించి నన్ను గురువులు చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రములు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితే తండ్రి అన్నాడు ప్రహ్లాద కుమారుడు. చదివించి నన్ను గురువులు చదివితి ధర్మ అర్థ ముఖ్య శాస్త్రములు నే చదివినవి గలవు పెక్కులు. కానీ నేను ఇప్పుడు తెలుసుకున్నాను నాన్నగారు, చదువులలో మర్మమెల్ల అది చాలా గొప్పదే. చదివి 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 చావంగానేటికి చావులేని విద్య చదవవలయు చదివి 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 చచ్చిని కదా ఎందరో విశ్వదావిధామ వినదవే. పుస్తకములు చదువ పూర్ణత్వం అవ్వదు హృదయ సంపుటములు చదవవలయు పారిశుద్ధ్యం ఒక్కటి పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. ఇది బ్రహ్మగారు చెప్పారు. పుస్తకములు చదువ పూర్ణత్వం అవ్వదు. పూర్ణత్వం అనేటువంటి పుస్తకంలోనే దొరికేదైతే వంటల పుస్తకం తెచ్చుకొని వంకాయ ఎలా తయారు చేయాలి, పూర్ణాలు ఎలా తయారు చేయాలి, పులిహోర ఎలా తయారు చేయాలి, ఏమన్నా ఇంకా ఏవేమి వస్తుంటాయి కదా అవి నిరంతరం చదువుతూ కూర్చోండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, పొట్ట నిండుతుందా, దానిలో వాడు ఎంత బాగా వర్ణించవచ్చు కాక, ఎంత వర్ణించినా అది పుస్తకంలోనే ఉండిపోతుందే కానీ ఆఖరికి మన లోపలికి రావాలంటే మనం తయారు చేసుకోవాల్సిందే, అది మళ్ళీ మన పల్లెటూళ్ళలోకి రావాల్సిందే, ఇంకా చెప్పాలంటే మనకు అన్యంగా ఉంటే ఆకలి తీరదు. మళ్ళీ ఓ పల్లెటూరు ఎదురుగా కూర్చొని 24 గంటలు ఎదురుగా కూర్చొని నేను ఇంత బాగా చేశాను ఇంత బాగా తయారు చేశాను అని అనుకుంటే అది అనుభూతి చెందుతుందా అంటే అది మనస్వరూపం అయిపోవాలి. ఎప్పుడు మనకి పూర్ణత్వంగా ఆ ఆకలి తీరుతుంది అంటే అది మనస్వరూపం అయిపోవాలి. వికారం లేకుండా ఉండాలి, మనదైపోవాలి, మనమైపోవాలి, ఏకమైపోవాలి. ఆ ఏకమైపోతేనే ఆనందం కలుగుతుంది. ఉదయం చెప్పుకున్నాం కదా తిన్న తర్వాత వెంటనే వికారం కలిగింది అనుకోండి అది ఆనందమా, దాని శక్తిని మనం పొందగలుగుతామా? అందుకని పుస్తకంలో చదువు పూర్ణత్వం అవ్వదు చెప్పేశారు. ఇంకా చెప్పాలంటే పుస్తకాలు చదువుతూ ఉన్నాం అనుకోండి సంశయాలు పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఒకళ్ళు ఒకటి చెప్పింది ఇంకో చోట చెప్పరు. నిదానమే ప్రధానమని చెప్పిన సూక్తులే ఆలస్యం అమృత విషయమని కూడా చెప్పాయి. మనం ఇక్కడ పాటించాల్సిందాన్ని అక్కడ పాటించాల్సిందాన్ని ఇక్కడ పాటించామనుకోండి సర్వనాశనం అయిపోతుంది. ఆలస్యం అమృత మిషన్ దగ్గర నిదానమే ప్రధానం అనుకుంటూ వెళ్ళాం అనుకోండి, కొన్ని నిదానమే ప్రధానం అన్న దగ్గర ఆలస్యం అమృత విషయం అనుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఇది ఎవరు చెప్పాలి? మనకు మహాత్ములే చెప్పాలి. వారి ద్వారానే మనకు తత్వం బోధపడాలి. ఎంత పుస్తకంలో ఉన్నప్పటికీ కూడా అది మనకు దర్శనం కాదండి. మనకి బ్రహ్మం గారు సిద్ధయ్య గారు ఇద్దరు షట్చక్రాల నిరూపణ చెప్తూ ఉంటారు. షట్చక్రాల నిరూపణ మొన్న నాకు ఒక చిన్న ఆలోచన, కళ్యాణం రోజున కళ్యాణం జరుగుతుండే వ్యాఖ్యానం చేయమంటారు కదండి, నాకు అక్కడ చతుక్కున ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే గణపతి పూజ మొదలయ్యి జీలకర్ర బెల్లంతో ముగుస్తుంది, మూలాధారంతో మొదలయ్యి సహస్రాలతో ముగుస్తుంది. ఇదే మోక్షకర్ర గణపతి పూజలో గణపతి ఎక్కడుంటాడు? మూలాధారంలో. సహస్రారంలో కదా జీలకర్ర బెల్లం పెట్టేది, జీలకర్ర బెల్లం పెట్టగానే అందరూ అక్షతం వేసేసి వెళ్ళిపోతారు కదా, మూలాధారంతో మొదలై సహస్రారంతో ముగుస్తుంది మోక్ష కళ్యాణం. గణపతి పూజతో మొదలై జీలకర్ర బెల్లంతో ముగిస్తే మళ్ళీ వైదవ్యం వచ్చి తీరుతుంది, ఎవరో ఒకరు ముందెళ్ళిపోతారు ప్రపంచంలో. మన కలగని వచ్చాం ఏంటండి, ఎంత భార్యాభర్తలు ఎంత ఆశీర్వదిస్తే మాత్రం ఇద్దరు ఒకేసారి పోతావో ఏంటి, ఒక క్షణం ముందో వెనకో ఆవిడ ముందో మనం ముందో ఎవరో ఒకటి ఉంటుంది, ప్రపంచం యొక్క లక్షణం అది. మరి మోక్ష కళ్యాణం, మోక్ష కళ్యాణానికి అది లేదండి. అక్కడ కూడా గణపతి పూజ, అక్కడ కూడా జీలకర్ర బెల్లం. అంటే గణపతి పూజతో మొదలవ్వాలి, సహస్రారంతో పూర్తి కావాలి, మూలాధారంతో ప్రారంభం కావాలి, సహస్రారంతో ముగించాలి, ఇది మోక్ష కళ్యాణం. కాబట్టి ఇటువంటి రహస్యాలు మనకి ఎవరు చెప్తారండి? గురువులే చెప్తారు. సగ్గురు విద్యాప్రకాశానంద స్వామి వారు చెప్పారు, సూచన అందించారు వాడు. ఆయన వధువే జీవాత్మ, వరుడే పరమాత్మ, సద్గురువే అక్కడ పరబ్రహ్మము, అక్కడ పురోహితుడు, అక్కడ తాళిబొట్టే నిత్య బ్రహ్మచింతన, అక్కడ కలిగేదే మోక్షమనేటువంటి కళ్యాణం. ఈ కళ్యాణం అందరూ చేసుకోవాలని చెప్పారు మహానుభావులు. అందుకని భాగవతం నేను చెప్పారు, చూడు నా కళ్యాణం, పాడుడు గోవిందుమీది పాటల దయతో, ఆడుడు హరిభక్తుల కథలు, ఏడు అహములలోని ముక్తి ఏకగా ఇచ్చటం. ఇక్కడే ఉందయా కళ్యాణం? చచ్చిపోయిన తర్వాత ఏమొస్తుందయా? చచ్చిపోయిన తర్వాత ఏ రంగు వస్త్రం కప్పారో కూడా తెలియదు మనకి. మళ్ళీ వాడు చెప్పుకుంటారు, ఆవిడికి ఇంత పసుపు రాసి పెద్ద బొట్టు పెట్టి అలా కూర్చోబెట్టి చీర కప్పితే పెళ్లి కూతురు ఉన్నట్టుంది అని మనం చెప్తామే కానీ, నేను పెళ్లి కూతురులో అని ఆవిడ లేచింది అనుకోండి మనం అక్కడ ఉన్నాం. ఆవిడ పెళ్లి కూతురే కానీ ఆవిడని ఆవిడ అలా అనుకోలేదు మనకి. కాబట్టి ఇదంతా ఎప్పుడు అంటే మన పుస్తకాల ద్వారా వచ్చేదా, సిద్ధయ్యతో చెప్తున్నాడు బ్రహ్మంగారు మూలాధారం. మరి ఇవన్నీ షట్చక్రాలయా, మూలాధారం అనాహతం స్వాదిష్టాన మణిపూర్వకం విశుద్ధం ఆగ్న శాస్త్రాల చక్రాలు, ఈ చక్రాలన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అని ఇక్కడ చెప్తూ ఉంటే అక్కడ విన్నాడు, విన్నక అక్కడ ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి ముత్తిని కోశాడు. నా భార్యలో కూడా దేవుడు ఉండాలి కదా, నేను అనవసరంగా దేవుడు చూడడానికి ఎక్కడికెక్కడికో పోతున్నాను, ఆ బ్రహ్మంగారు చెప్పింది సత్యం ఎందుకు కాదు, నేను నా భార్యను కోసం చూస్తాను అని వెళ్ళి కోశాడు. కోసేటప్పుడు కదా రక్తము మాంసం తప్ప ఏమి కనపడలేదు. మళ్ళీ వచ్చేసాడు గురుదేవుని దగ్గరకు, ఏమయ్యా ఇంత మాయ చేస్తావు అనుకోలేదు, ఇంత మోసం చేస్తావు అనుకోలేదు, శరీరంలో దేవుళ్ళు ఉన్నారన్నావు, దేహమే దేవాలయం అన్నావు, అందరు దేవుళ్ళు ఈ హృదయంలోనే ఉన్నారన్నావు, మరి నాకేం కనబడటం లేదు, నా భార్యనే పోయి చూశాను అంటే వెంటనే ఆయన అన్నాడు, అబ్బాయి నీకై నీకుగా ఆ దర్శనం కాదు, ఎవరుండాలి అక్కడ గురుదేవుని ప్రక్కన ఉండి అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు, దర్శింపజేస్తారు. మనకు అమ్మ పాడుతూ ఉంటారు కదా, గురువెంతో మంచివారు గుర్తులు ఎన్నో తెలిపిన, ఏమండి షట్చక్రములో ఎందు పరమాత్మ ఏం చేశారు, సందు బంధువుల నుండి సాక్షాత్కరించినారు. మనకి షట్చక్రాల యొక్క రహస్యం ఎవరు చెప్పాలి, గురుమూర్తి చెప్పాలి, ఆయన దర్శింపజేస్తారు. అలాగే ఆయన అన్నాడు, నేనుంటే తప్ప, నేను ప్రక్కన నిలబడితే తప్ప నీకు దర్శనం కాదు అని. ఆయన ఉండి ఇదిగో గణపతిని చూడంటే ఆయన కళ్ళకు కనబడలేదు, ఎక్కడయ్యా మీరు అంటున్నారే కానీ నాకు కనబడలేదు అంటే వెంటనే గురువు ఏమన్నాడు, ఇదిగో ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడని ఆయన అనుగ్రహిస్తే అది కనబడింది. అలాగే తనలో ఉండేటువంటి కల్మషాలన్నీ తొలగించి వేసి మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థితిలో గురుదేవులే నిలిపాడు. అంటే ఎలా చేస్తాడు గురుమూర్తి వైభవం అనేటువంటిది, మన ప్రపంచంలో ఏ వస్తువుతో పోల్చడానికి సరిపోదు, కానీ ఉపమానానికి చెప్పాలి కనుక ఏదో ఒక వస్తువు చెప్పాలి. మలయాస్వామి వారు చెప్పారు, పరుశువేది ఇంకో పరుశువేదిని తయారు చేయలేదు కానీ ఒక గురువు తలచుకుంటే తనంతటి వాడిగా తన శిష్యుని తీర్చిదిద్దగలిగిన శక్తి గురుదేవుడికి ఉంటుంది, పరుశువేదికి కూడా లేనటువంటి శక్తి. కల్పవృక్షం ఏమిస్తుంది, అన్ని ఇస్తుంది కానీ మోక్షం కావాలంటే ఏముంటుంది, కల్పవృక్షం అది నా చేతిలో లేదండి. కల్పవృక్షం కూడా అన్ని ఇస్తుంది, ఇక యవనం కావాలంటే యవనం ఇస్తుంది, సంపద కావాలంటే సంపద ఇస్తుంది, భోగాలు కావాలంటే భోగాలు ఇస్తుంది. ఒకసారి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మోక్షం కావాలన్నావు అనుకోండి, అప్పుడు ఆ కల్పవృక్షం ఏముంటుంది, అది నా చేతిలో లేదప్పాయి, నువ్వు గురువుని ఆశ్రయించాల్సిందే, గురుపదాన్ని ఆశ్రయించాల్సిందే, అన్ని ఇవ్వగలిగిన కల్పవృక్షం అది ఇవ్వలే. అలాగే మనకి అన్ని తాపాలు తీర్చగలడు చంద్రుడు, కానీ మనలో ఉండే తాపం తీర్చాలంటే గురు చంద్రుడే మనకు గతి. అలాగే మన పాపాలని తొలగించడానికి గంగ ఉన్నది, కానీ పాపం చేసే బుద్ధి పోవాలంటే మాత్రం గురు బోధ అవసరం అవుతుంది. మరి ఆ పాపం వైపు వెళ్లకుండా ఉండేటువంటి స్థితిని మనకు గురువు తన బోధ ద్వారా మనకు అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి సత్సంగం ఆ ఇంటి దాసి కూడా విన్నదావిడ, ఆ విన్నది ఏ స్థితిలోకి తీసుకెళ్ళింది, ఇంతటి మహానుభావుడికి ఆవిడ చెప్పింది, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధ నాణ్యేవ తత్ర కాపరిదేవన. ఈ మాత్రం శ్లోకం మీకు తెలియరా స్వామి, మానవుడు ఇలా వస్తున్నాడలా వెళ్ళిపోతున్నాడు, ప్రపంచంలో అన్ని జీవులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మనకి ఇవన్నీ నాది నేను అని అనుకుంటూ ఉన్నాం మనం. మనకి చెప్పారు, మనకి ఏది జ్యోతిర్మయానంద భారతీయ అమ్మవారు వచ్చేవారు, ఆ అమ్మ చెప్పారు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వసనం అశనం, అశనం మీ వసనం మీ జాయామే బంధువర్గోమే, వీడు మేక అజం అని చెప్పారు. అజం అంటే మేక, ఒక మేకల మంద అడవిలో మేతకి వెళ్ళి ఓ చిన్న మేక పిల్ల తప్పిపోయింది, తప్పిపోయి అది వేరే మార్గం పట్టిపోయి ఒక గుహలో చేరిపోయింది, కానీ వెనకాతలు తన మందని విడిపోయాననేటువంటి స్పృహ దానికి కలగలేదు. ఈ లోపల చీకటి ఆవరించేటప్పటికీ అప్పుడే దానికి తెలివచ్చింది, తన వాళ్ళని తను చూసుకుంది, తన వెనక ఎవరైనా వస్తున్నారా, ఎవరు రావడం లే, వెంటనే ఇది మే అని ఆక్రోశించడం మొదలు పెట్టింది, తన వాళ్ళ కోసం నేను నా మందని విడిపోయాను, నా వాళ్ళు ఎక్కడున్నారు అని ఇది మే 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 అని ఆక్రోశం చేస్తుంటే తన మందలో ఉన్నటువంటి మేకలేమీ వినలేదు, కానీ అక్కడ ఒక నక్క గుంటనతోటి తిరుగుతుందటండి వృకం, ఆ వృకం విన్నదట తోడేలు, ఇవి ఉంటాయి కదా నక్కలు తోడేలు, ఈ తోడేలు విన్నదటండి, ఏది మే మే అనేటువంటి పదం, ఈ తోడేలు విని ఎక్కడ ఒక మేక అరుస్తోందని ఆ అరుపును బట్టి వెళ్ళి ఆ మేకను పట్టుకొని చంపేసిందండి. అలాగే మనం కూడా మన మందను విడిపోయాం, అంటే మన మనం ఏమై ఉన్నాం, భగవద్గీతలో స్వామి చెప్పాడు కదా, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాణి ఇంద్రియాణి ప్రకృతి స్థానికర్షతి. ఇది చెప్పాడు కదా పరమాత్మ, నువ్వు నా అంశమే, నువ్వు నాలో నుంచి వచ్చిన వాడవే. మళ్ళీ తిరిగి నాలోకి చేరితేనే నీకు తృప్తి కలుగుతోంది, నీకు నిజమైనటువంటి స్థానం నేనై ఉన్నాను అని స్వామి మనకి రహస్యం లేకుండా చెప్పాడు. కానీ ఇక్కడ వీడేం చేశాడు, తన మందని విడిచిపెట్టి తనది కాని ప్రదేశంలోకి వెళ్ళాడు. మళ్ళీ గుర్తొచ్చిన తర్వాత తన వాళ్ళని తలుచుకుంటూ ఉంటే వాడేమంటున్నాడు, మే మే అని మేక ఎలా అంటుందో, మే అంటే నాది నాది నాది. ఈ నాది అనేటువంటి పదమే వాడికి ఒక ఏది మాట అయిపోయింది. వీడు కూడా ఆ తిండి నాది, ఈ వస్త్రం నాది, ఈ ఇల్లు నాది, ఈ పిల్ల నావాడు, నాది నాది అని దీంతో కొట్టుమిట్టాడుతూ వాడు పరమాత్మ స్మరణ మర్చిపోయి ఈ జీవ బంధంతోనే విషయ సంబంధమైన వాటితోనే నాది నాది అడుగుతూ ఉన్నాడు. కనుక ఆ తోడేలు, కాలమనే తోడేలు విన్నదట ఈ పదాన్ని, అది వచ్చి వీడు శుభ్రంగా భక్షించి వెళ్ళిపోయింది. ఇదిగో కాలము మనల్ని భక్షిస్తోందా, మనం కాలాన్ని గుర్తించక కాల వశులైపోయామా? గుర్తిస్తే అందరికీ కాలం ఒక్కటే, అందరికీ 24 గంటలే. కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎలాగా దాన్ని తీసుకెళ్తున్నారు? హిరణ్యకశ్యపుడు అదే కాలంలో ఉన్నాడు, ప్రహ్లాదుడు అదే కాలంలో ఉన్నాడు, రావణాసురుడు అదే కాలంలో ఉన్నాడు, విభీషణుడు అదే కాలంలో ఉన్నాడు. మహాత్ములు ఉన్నప్పుడే ఇదిగో ఈ ఎవరైతే దురాలోచనతో ఉన్నారో వారికి కూడా అదే కాలంలో వారు ఉన్నారు. కానీ పరమాత్మ వైభవాన్ని అనుభవించిన వారందరూ దేదీప్యమానంగా జీవితాన్ని పండించుకున్నారు. మరి రావణాసురుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళకు అదే కాలం కదా. వాళ్ళు ఏం చేశారు, ఆ కాలాన్ని వారి పరంగా వినియోగించుకున్నారు. అంటే అహంకారంతో మమకారంతో కాలాన్ని గడుపుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆవిడ చెప్పింది, ఇది ఎవరికీ శాశ్వతం కాదు సుమా, లేనివాడు వస్తున్నాడు, వచ్చిన వాడు కొన్నాడుకుంటున్నాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాడు, కర్మానుభవచ్చతి జీవయ్యగహ, అది కూడా వేదాంతంలో చెప్పారు. ధనంచ భూమో పశువచ్చ కోష్టే నారిగృహ ద్వారి జనశ్మశానే దేహచ్చితాయాం పరలోక మార్గే కర్మానుభవచ్చతి జీవయ్యగహ. అన్ని ఇక్కడే విడిచిపెట్టిపోతున్నాడు. ఆఖరికి బంధుమిత్రులందరూ మనం విడిచేసినటువంటివన్నీ పంచుకుంటున్నారు. మన చీరలు పంచుకుంటున్నారు, బంగారాన్ని పంచుకుంటున్నారు, పంచెలు పంచుకుంటున్నారు, ఇళ్ళు పంచుకుంటున్నారు. మన కర్మ మాత్రం ఎవడో పంచుకోవడం చెప్పారు. నువ్వు ఏ సంసారం కోసం, ఏ బంధుజనం కోసం, ఏ బంధుమిత్రుల కోసం ఇన్ని పాపకార్యాలు చేసి ధనాన్ని మూటగట్టి ఇక్కడ వాళ్ళకి ఇచ్చిపోతున్నావో ఆ ధనమంతా పంచుకుంటున్నారే కానీ ఈ సంపాదన సంపాదించేటప్పుడు నువ్వు అనుగమించినటువంటి ఏదైతే గమ్యానికి సంబంధించినటువంటి మార్గం ఉందో ఆ మార్గంలో వచ్చినటువంటి పాపాన్ని మాత్రం ఎవరూ పంచుకోవడం లేదు. దాన్ని మాత్రం నువ్వు తోడుగా తీసుకెళ్లి మళ్ళీ ఇంకో జన్మ కారణమైందాగా చేసుకుంటున్నావు. అది జన్మకు కారణమై మళ్ళీ ఇంకొక ఏది ఇంకో జన్మలోకి వెళ్ళడానికి అదే కారణమైపోతుంది. అందుకని అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. దేనికి బాధపడాలయ్యా, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయింది. ఎంచట పుట్టును అచ్చడికే పుట్ట నైజము ప్రాణికోటికిన్ అని చెప్పింది భాగవతం. కాబట్టి ఎక్కడి నుంచి పుడుతున్నాడో అక్కడికే వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దీని గురించి విచారణ చేయాల్సిన అవసరమే ఉంది అన్నదాన్ని. దాంతో ఆయన అనుకున్నాడు, దాసీకి అంత ప్రేమ ఎందుకుంటుంది, ఏమేమైనా కష్టపడి కన్నదా పెంచిందా, ఏదో జీతానికి వచ్చింది, ఆ జీత పత్యాలు తీసుకొని రాకుమారుడికి కావలసిన సేవలు అందించింది, ఆవిడకి అంత ప్రేమ ఎందుకుంటుంది అని వెంటనే ఆ వస్త్రం పట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అది తండ్రే కదా, కొడుకు పుట్టగానే సంతోషించేది ఎవరండి, తండ్రి. తన సుఖాన్ని దాచిపెట్టుకొని తన సుఖాన్ని దాటి దుఃఖాన్ని కూడా సంతోషంగా స్వీకరించి ఎవరి బాగోగుల కోసం ఎంత ధనాన్ని ముడగడుతున్నాడు మానవుడు, తన పుత్రుడి కోసం, తన వారి కోసం, ఈ రాజ్యం అంతా ఎవరి కోసం, తన బిడ్డ కోసం. మన అటువంటి రాజు గారికి యువరాజు మరణం తెలిస్తే ఆయన ఎలా తీసుకుంటాడు, ఆయన కూడా వేదాంతం విన్నవాడే, ఆయన కూడా రోజు సత్సంగానికి పాల్గొన్నవాడే, మరి ఆయన మనస్సు ఎలా ఉందో తెలుసుకుందామని అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి వస్త్రం చూపించాడు. రాజా మీ అబ్బాయి చనిపోయాడు, మీ అబ్బాయి మా రాజ్య మా అడవికి వచ్చాడు, మా కుటీరానికి వచ్చాడు, అక్కడ కాస్త మంచినీళ్ళు అడిగాడు, అలా మంచినీళ్ళు అడిగి బయటకు వచ్చి కొంత దూరం వెళ్ళాడో లేదో ఓ పెద్ద పుని వాతపడి మీ కుమారుడు మరణించాడు, మీ ఆ వార్త చెప్పడం కోసం ఈ వస్త్రాన్ని పుట్టుకొచ్చాడు, ఇది మీ అబ్బాయిదే కదా అనవాలు చూడండి అని ఆ వస్త్రాన్ని తీసి తండ్రి గారికి ఇచ్చాడు. ఆయన దాన్ని అలా పట్టుకొని
అదే భావనతో, అంటే అంతకుముందు ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అదే భావనతో ఏమాత్రం చేయించకుండా ఓ మాట అన్నాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయయాతి కాతత్ర పరిదేవన, ఎవరికి ఏదొచ్చినా రుణానుబంధ రూపంగానే వస్తుంది. మనకి ఏది ఇంటికి వచ్చినా ఆఖరికి జడమైన వస్తువు కానివ్వండి కాకండి, ఎన్నాళ్ళ నుంచో ఉన్న వస్తువే, కాలం తీర్పోగానే మన చేతిలోని దాని కాలాన్ని మూడుతుంది, అది మనం చెప్పలేము. లోకంలో చూడండి, మా అమ్మమ్మ గారి కప్పు, మా అమ్మమ్మ గారి కప్పు అని చచ్చిందాకా దానిలోని టీ తాగాలనుకుంటాం. ఏదో పుట్టుకుని మన చేతిలోనే దారిపోయింది అనుకోండి, వెంటనే మన పిల్లాడు చెప్పాడు, అమ్మా నీ చేతిలో పగిలింది కాబట్టి కదలకుండా ఉన్నావు, అదే నా చేతుల్లో పగిలితే ఏమనే దానివో తెలుసునా, నా వీటి పగలగొట్టేదాని కదూ, అంత భ్రాంతి ఉంది నీకు ఆ వస్తువు మీద. మన చేతిలో పగలడానికి కారణం ఏంటి, దానికి రుణం అంతవరకే. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎంతవరకు ఆ వస్తువు ఉండాలో దానికి ఒక నిర్ణయం జరిగిపోయింది, కాలంలో పరమాత్మ నిర్ణయం చేశాడు. అది మహాభారతంలో అభిమన్యుడు చంద్రలోకం నుంచి వచ్చాడు, ఆయన వాళ్ళు ఒక నిర్ణయం చేశారు, ఈ పిల్లాడు 16 ఏళ్ల వరకే భూమి మీద ఉండాలి. ఓ నాటకానికి పంపిస్తా, నాటకానికి పంపించేటప్పుడు తల్లిదండ్రులను అడుగుతాం, మీ అబ్బాయి బలి యాక్ట్ చేస్తాడండి, మీ అబ్బాయిని మా నాటకంలో తీసుకుంటామంటే వాళ్ళు ఏమంటారు, అయ్యా మా అబ్బాయి అర్ధరాత్రి 12 నిద్రపోతాడు, 12 లోపు ఉంటే, నాటకంలో ఏదైనా పాత్ర ఉంటే చెప్పండి, మా పిల్లాడిని పంపిస్తానంటారు తల్లిదండ్రులు. దానికి ఏం చేస్తారు రచయిత, ఈ పిల్లాడి మీద ఉండేటువంటి ఆకాంక్షతో దానికి సరిపోయినటువంటి పోషణ రాసుకుంటాడండి. మన విజయశ్రీరానంద వారు కూడా మన కన్నయ్య గారి కోసం రాయలేదా, ఏమండి మన బాబుజీ గారు వచ్చి నాటకం చూడాలంటే ఏం చేయాలి, అక్కడ కన్నయ్య ఉండాలి. అందుకని ఆయన ఏం చేసేవాడు, ఓ పాత్రని క్రియేట్ చేసేవాడు, ఇది ప్రత్యేకంగా, ఎందుకని అక్కడ ఉండాలి, స్వామివారు అది ఇష్టపడతారు కనుక ఆ పాత్ర అక్కడ ఉండాలి. అలాగే భగవంతుడు ఇదిగో ఇటువంటి క్యారెక్టర్, అభిమన్యుడు అనే గొప్ప క్యారెక్టర్ రావాలంటే ఒక కారణం ఉండాలి, ఆ కారణం నిర్ణయం చేశాడు. అయ్యా మీకేం పర్వాలేదు, మీ వాడిని పెద్దలాడి ఆట ముగించి పంపించేస్తాం, దయచేసి మీ పిల్లాడిని మా లోకానికి పంపించండి అంటే అలా పంపించాడు అభిమన్యుడిని. మళ్ళీ తిరిగి మాట ప్రకారంగా మళ్ళీ చిన్నతనంలోనే ఒక లీల జరిగింది, దాని ప్రకారంగా యథాతథంగా ఆ లోకానికి పంపించేయబడ్డాడు. మనం ఈ రహస్యం తెలియకేమంటాం, కృష్ణుడు చేశాడండి అంతా, కృష్ణుడికి అన్నీ తెలుసండి, కృష్ణుడే కావాలని అభిమన్యుడిని చంపించాడండి అంట. వాస్తవానికి రహస్యం ఏమిటి, ఎంతకాలం రుణం ఉండాలో అంతకాలం. మహాత్ములు దీనే కదా కోరుకున్నారు, పూర్ణాయుష్ఠుడైన పుత్రుడు కావాలా, 16 ఏళ్ళు మాత్రమే ఉండి జ్ఞానిగా ఉండే పుత్రుడు కావాలా అని ముఖండ మరుద్వతులను అడిగితే, ఏమండి అల్పాయుష్ఠుడైనా పర్వాలేదు, సర్వ విజ్ఞాన పారంగతుడైన పుత్రుడు కావాలి, దుర్మార్గుడైన వాడు చిరాయుగా ఉండి ఏమిటి ప్రయోజనం, మాకు అటువంటి పుత్రుడిని అనుగ్రహించండి పరమేశ్వర అని కోరుకుంటే, 16 ఏళ్ళు మాత్రమే ఆయుర్ధాయం కలిగినటువంటి మార్కండేయుడు ముఖండుడు మరుద్వతి పుత్రుడుగా పుడితే సర్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడి పాదాలను ఆశ్రయించినటువంటి పుణ్యానికి అల్పాయుష్ఠుడైనటువంటి పుత్రుడు కాస్త చిరాయుగా మిగిలిపోయాడు, చిరంజీవిగా నిలిచిపోయాడు. కారణం ఏమిటి, రాతలో ఉన్నదాన్ని దాన్ని కూడా మార్చగలిగినటువంటి శక్తి దేనికి ఉంటుందంటే భక్తికి ఉంటుంది. భక్తి ఏమైనా చేయగలుగుతుంది. అతి భక్తి నవనియందు చిత్తము చేర్చి ఎవని నామ ఊహించి పొగడి కామకర్మాది నిర్మూలనుడయ్యో విముక్తి నందు అట్టి దేవోత్వాంశులు ఏవేల ప్రాణము నేడు నేను విడుతూ అందాక మహసిత వదనారవిందుడై వచ్చినేడు మానవేశ్వరాను ఆ భాగ్య మహిమ చూడు, ఏమి చేసి తినో పుణ్యమిందని గూర్చి 4 భుజములు కమలావ నయన యుగము కలిపి నొప్ప కన్నుల ముందున్నవాడు పరమాత్మ వచ్చి దగ్గర నిలబడాలండి, ఎంత పుణ్యం చేయాలండి. ఏదో అంత్యకాలంలో నారాయణ శబ్దం చేస్తేనో, శివనామం చేస్తేనో, రామనామం వస్తేనో మనం చాలా గొప్ప పుణ్యం అనుకుంటామే, అటువంటి స్వామి నిరాకారమైన పరబ్రహ్మము అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు దేనికి అందనటువంటి వాడు, అవాన్మానస గోచరుడైన పరమాత్మ దేవకి వసుదేవుల పుత్రుడిగా నడయాడి, ఇంత భారత కథను నడిపి భగవద్గీతను యుద్ధరంగంలో ఉపదేశం చేసి ఇంతటికి కారణమై ఉండి ఏమీ కాక సారథిగా కూడా నిలబడి ఏమీ ఎరుకని వాడిలాగా వేణు పట్టుకుని వ్యత్యస్తమైన పాదారవిందములు కలిగి అంపశయ్య మీద పడి ఉన్న భీష్మాచార్యులు వారికి ఎదురుగా వచ్చి నిలబడి, తాతయ్య ఏదో చెప్పవయ్యా అని అడిగితే, ఇంత చేసి ఇలా కనబడుతున్న పరమేశ్వర వైభవాన్ని తలుచుకున్న భీష్ముడు కన్నుల వెంట నీళ్లు కారుస్తూ చెప్పిన పద్యం అండి ఇది. అతి భక్తి నెవ్వనియందు చిత్తము చేర్చి, భక్తి ఏదైనా చేయగలుగుతుందని దానికి తర్కాన్ని ఇంతకంటే ఏం కావాలి, మృత్యువుని తరిమేస్తోంది, నిన్ను నిన్నుగా నిలబెడుతోంది, నీ సహజ స్థితిలో నిన్ను నిలబెట్టగలిగేది భక్తి మాత్రమే. అతి భక్తిని ఎవని ఎందు చిత్తము చేర్చి ఎవని నామూహించి పొగడి. ఎంత అద్భుతమైన క్రియ చేశాడండి భీష్మాచార్యులు వారి అప్పశుల మీద. కారణమేమిటి? ప్రతి దాన్ని ఆయన సాక్షిగా చూస్తూ ఉండడం అలవాటు చేసుకున్నాడు భీష్మాచార్యులు వారు. ప్రపంచంలో ఏది నిలబడ్డా దేనికి తొడకలేదు ఆయన. రాజ్యం లభించేంతటి అదృష్టం లభించినా పొంగిపోలేదు. తండ్రి కోసం ప్రతిజ్ఞలు చేయవలసి వచ్చినప్పుడు కుంగిపోలేదు. తనకు పనికిరే తనకి ఏది అవసరం లేదో అది వచ్చి మీద పడుతున్నా ఎక్కడా తొడకలేదు. కారణమేమిటి? అసలు ఈ జీవితం పరమేశ్వరార్పితం కనుక భగవదర్పితమైనటువంటి ఈ జన్మకి ఎన్ని ఆటుపోట్లు వస్తేనే రక్షించేవాడు నా భగవంతుడు ఒకడున్నాడు. సర్వోద్వాంసుడు దేవోత్తముడు ఏ వేళ ప్రాణము నేను పెడుతూ ఆయన వచ్చి నా దగ్గర నిలబడితే నాకు దిగులు ఎందుకు చెప్పండి? పరమాత్మ నావాడయ్యంటే నాకు దుఃఖం ఎందుకు? ఈ స్థితిలో ఉండగలిగితే వచ్చిన ప్రతిదీ కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహమే. అందుకని రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఆ మహానుభావుడు చెప్పాడు రాజుగారు. మానవుడికి ఏ బంధం వచ్చినా రుణంతోనే వస్తుంది. ఆ రుణం తీరిపోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఉండదు, వెళ్ళిపోతుంది. అడవి రక్షలేని అవలుడు వర్ధిల్లు రక్షితుండు మందిరము నచ్చచ్చు, ధనము వీధి పడిన దైవ వశంబున ఉండు పోవు మూలమునైనా అని మనకు భాగవతంలో చెప్పలేదా? ఎంతకాలం దానితో రుణానుబంధం ఉంటుందో అంతకాలమే ఉంటుంది. దేనికి కూడా ఏది ఇది తనది అని వెంటనే స్పందించడండి. అంటే అర్థమేమిటి? చూస్తుంటాడే గాని స్పందన ఉండదు. ఎలాగా? తెర మీద ఉండే బొమ్మలన్నీ వికారం చెందుతాయి. తెర మీద ఉండేటువంటి బొమ్మలన్నీ వికారం చెందుతాయి. చూడండి, ఒక పాత్ర మొదట్లో ఆనందంగా ఉంటుందండి, బాగా హుషారుగా ఉంటుంది. మధ్యలోకి వచ్చేటప్పటికి దానికి దుఃఖమిస్తాడు భగవంతుడు. మళ్ళీ తిరిగి ఆనందంతో ముగిస్తాడు. అక్కడ వాడు వేదన పడుతుంటే మనం వేదన పడతాం, వాడు ఆనందపడుతుంటే మనం ఆనందపడతాం. కానీ ఇక్కడ ఈ ఆనందానికి విషాదానికి సాక్షిగా ఉండేది ఏమిటంటే తెర. ఆ తెరకు ఏ వికారము ఉండదు. వీడు ఆనందంతో ఉన్నాడని ఆనందంతో పొంగిపోదు, వీడు దుఃఖంతో ఉన్నాడని అది కన్నీళ్ళు ఎట్టేసుకొని అది తడిచిపోదు. ఆనందానికి దుఃఖానికి రెంటికి కూడా సాక్షీభూతంగా ఉంటుందే తప్ప ఏ వికారముతో చెందకుండా ఉంటుంది. కాబట్టి ఎలా చూడాలి ప్రపంచంలో? ఇలా చూడు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, ఒక ఆవిడకి కాన్పు అయిందండి. కాన్పు అయిన తర్వాత ఇంకా ఆ మత్తులో నుంచి బయటికి రాలేదు ఆ తల్లి. పిల్లాడు గట్టిగా ఏడుస్తున్నాడు. అక్కడ ఒక నర్సు ఉంది. ఆ నర్సు ఏం చేసింది? పిల్లాడిని తీసుకొని ఇలాగ ఆడిస్తూ ఆడిస్తూ బయటికి తెచ్చింది. ఆ చూసిన వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, అమ్మాయి భలే పిల్లాడు పుట్టాడే, ఈ అమ్మాయి భలే ఆడిస్తుంది, ఎంత బాగా లాలిస్తుందో కదా అని ఇలా అనుకుంటూ ఉంటే మరుసటి రోజున ఆ అమ్మాయి మామూలుగా కనపడింది. కనబడితే నిన్నటి రోజులు మురిసిపోయింది కదా ఒక ఆవిడ. ఆవిడ అంటుంది, ఏమ్మా పాపాయి బాగున్నా, అచ్చం నీ పోలికేనమ్మా, ఎంత బాగా ఆడిస్తున్నావు పాపాయిని అని ఆవిడ పొగుడుతూ ఉంటే ఆవిడ అంటుంది, ఇంకా నాకు పెళ్లే కాలేదండి, పిల్లలు ఎక్కడి నుంచి వస్తాయి? అదేంటమ్మా నిన్ను పిల్లాడిని ఎత్తుకుని లాలిస్తున్నావు కదా అంటే, అప్పుడు అమ్మాయి అంది, వాడు నా పిల్లాడు కాదండి, వాడు పిల్లని ఆవిడకి పుట్టాడు, ఆవిడ మత్తులో నుంచి బయటికి రాలేదు, అందువల్ల నేను ఆడిస్తున్నాను అంటే అక్కడ ప్రేమ ఉంది కానీ మమకారం లేదు. నర్సు ప్రేమ ఉంది, లాలంలో ఏముంది? ప్రేమ ఉంది. ఇప్పుడు మమకారం ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? వాడు పాలు తాకపోతే ఈవిడేడుస్తూ కూర్చుంది, వాడు ఏడుస్తుంటే ఈవిడేడుస్తూ కూర్చుంటుంది. ఇప్పుడు వాడు పాలు తాకి ఏడ్చాడు అనుకోండి, నర్సు ఏడుస్తుందా? ఏడవదు. ఎవరు ఏడుస్తారు? తల్లి ఏడుస్తుంది, అయ్యో నా పిల్లాడు పాలు తాగడం లేదే, నా పిల్లాడు ఏడుస్తున్నాడే. ఎందుకని? తల్లిదేమో మమకారము, నర్సుదేమో ప్రేమ. ఆ ప్రేమ అందరికీ పంచుతుంది నర్సు. ఈ పిల్లాడే కాదండి, వాడు డిశ్చార్జ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డ మీదకి ఇంకొక ఆవిడ వస్తుంది, ఆవిడ పిల్లాడిని కట్టుంది. ఆ పిల్లాడికి ఎలాంటి ప్రేమ పంచిందో ఈ పిల్లాడికి ఎలాంటి ప్రేమ పంచుతుంది తప్ప అక్కడ మళ్ళీ మమత్వం చెంది వాడి దుఃఖాన్ని తన మీద వేసుకోదు, వాడి ఆనందాన్ని తను పూసుకోదు, సాక్షిగా ఉంటుంది. ఈ వచ్చే వాళ్ళందరికీ ప్రేమను అందిస్తుంది. తెరలాగైతే వికారాలు చెందుతున్న పాత్రలు తన మీద ఆడుతున్నా ఆ పాత్రల వికారం తను తీసుకోకుండా ఆ రెంటికి ఆనందానికి దుఃఖానికి సాక్షిగా తెర ఉంటుందో అలాగే మానవుడు కూడా దీన్ని నేర్చుకోవాలి. మనం కూడా ఇలా ఉండడం నేర్చుకోవాలి. ఇది చెప్పడానికి చాలా తేలిక, చెప్పడం ఏముందండి చాలా తేలిక, కానీ అది మన దాకా వచ్చేటప్పటికి చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఉండవలసిన స్థితి మాత్రం ఇలాగే ఉండాలి. ఇది దేని వల్ల కలిగింది వాళ్ళకి? సత్సంగం వల్ల, నిరంతర విచారణ వల్ల. ఆ మహాత్ములు ఈ ఇదే చేస్తూ ఉండేవారటండి. రాజ్యంలో పరిపాలన చేస్తూ ఉండేవారు వారు రోజు సత్సంగం చేస్తూ ఉండేవారు. ఈ సత్సంగం ద్వారా ఏం తెలిసింది? నిత్యానిత్య వస్తు వివేక పరిజ్ఞానం కలుగుతుంది. నిరంతర సత్సంగం చేత ఏం జరుగుతుంది? ఏది నిత్యము ఏది అనిత్యము. మనం ఏం చేస్తున్నాం? అనిత్యమైనటువంటి దేహాన్ని నిత్యమైనటువంటి ఆత్మకి ఆపాదించి దేహమునందు నిత్యత్వ భావన ఆరోపిస్తున్నాం. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేక పరిజ్ఞానం దేని వల్ల కలుగుతోంది? నిరంతర సత్సంగ విచారణ చేత. విచారణ చేత మాత్రమే సత్యం బోధపడుతోంది. అందుకని మీరు ఒక్కరోజు కాదండి, నిరంతరము విచారణ చేసేవాళ్ళు. ఆ శ్లోకాన్ని గురించే చదవడం కాదు, అది వారు బాగా మనసుకు పట్టించారు. యథార్థతత్వాన్ని వారు ఇప్పుడు జీవించి ఉండగానే అనుభవిస్తున్నారు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. మన ఇంటికి పశు వచ్చినా ఏదొచ్చినా మనకు దాని ప్రకారమే నడుస్తోంది. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, వారు ఒకడు ఒక ఏది ఒక రైస్ మిల్ ఉందండి. ఆ రైస్ మిల్లులో ఎలుకలు తిరుగుతున్నాయి, బాగా ఎలుకలు తిరుగుతున్నాయి. అలాగే ఆ రైస్ మిల్లులో ఆయన ఒక పంజరం ఏర్పాటు చేసి ఓ చిలుకను కూడా పెట్టుకుంటాడు. చిలుక బాగా అరిచినప్పుడు గింజలు తింటున్నప్పుడు ఆనందంగా ఉండేవాడు, ఎలుక తిరిగి గింజలు తింటుంటే ఏడ్చేవాడు. చిలుక తినేది ధాన్యమే, ఎలుక తినేది ధాన్యమే. చిలుక తింటుంటే ఆనందం వచ్చేది, ఎలుక తింటుంటే బాధ వచ్చేది. ఓ రోజున ఎలుక చచ్చిపోయింది, చిలుక చచ్చిపోయింది, రెండు ఒకే రోజు జరిగాయి. ఇప్పుడు వాడికి ఆనందము దుఃఖం రెండు ఒకే వారు జరిగాయి. ఏమిటి, ఎలుక చచ్చిందనగానే ఆనందిస్తున్నాడు, చిలుక చచ్చిందనగానే బాధపడుతున్నాడు. అసలు రెండు ఉన్నది ఒకే ప్రదేశంలో, తిన్నది రెండే రెండు రకాలైనటువంటి వాడి ధాన్యమే. ఒకటి తింటేనేమో ఆనందపడ్డాడు, ఒకటి తింటేనేమో బాధపడ్డాడు, ఒకటి చస్తేనేమో ఆనందపడ్డాడు, ఒకటి చస్తేనేమో ఏడ్చాడు. కారణం ఏంటంటే ఎలుకలందు కలిగినటువంటి ఏది, దాని పట్ల కలిగిన తిరస్కార భావం, కానీ చిలుక పట్ల కలిగినటువంటి మమకారం. ఈ మమకారం అనేటువంటిది నాది అనేటువంటిది ఒకటి ఉంది కనుక, ఇక్కడ చిలుక చస్తేనేమో బాధపడ్డాడు, ఎలుక చస్తేనేమో ఆనందపడ్డాడు. ఎలుక ఎన్నివర్తనికి వ్యతిరేక భావం, ఇది ఉండకూడదు. కానీ రెండూ పొందిన గతి ఒక్కటే, చిలుక ఎలుక రెండూ పొందిన గతి మృత్యువే. మరి మృత్యువే ఆ గతి, ఆ దాన్ని మాత్రమే మనం పట్టుకుంటే ఆనందం ఉంటే రెండింటి ఎందు ఉండాలి, దుఃఖం అంటే రెండింటి ఎందు ఉండాలి. కానీ జరిగిన ఒకే స్థితి రెండు వస్తువులకు జరిగినప్పుడు ఈ మనస్సు రెండింటిని చూచినప్పుడు స్పందన వేరువేరుగా ఉంది. ఎలుక చస్తేనేమో ఆనందం వచ్చింది, చిలుక చస్తేనేమో దుఃఖం కలిగింది. కారణం ఏమిటి? మమత్వ భావన. ఇప్పుడు ఏమలో అలవాటు చేసుకున్నాడు, ఈయన సాక్షిభూతుడిగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఇవన్నీ వచ్చేవి పోయేవి, ఆగమాపాయినో నిత్యాంతాంతి దీక్షస్వ భారత. మనకు భగవద్గీతలో స్వామి చెప్పారు కదా, ఎలాగైతే శీతలం వెళ్ళిన తర్వాత ఉష్ణము, ఉష్ణం వెళ్ళిన తర్వాత శీతలము, కాలానుగుణంగా ఎలాగైతే మారుతూ ఉంటాయో, సుఖం వెనుక దుఃఖము, దుఃఖం వెనుక సుఖము, ఇవన్నీ రెండూ వస్తూ ఉంటాయి. ఇవెప్పుడు ఇలాగే ఉండేవి కావు. ధర్మరాజు ఓ రోజున అడవుల్లో బాధలు పడుతుంటే కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వచ్చి ధర్మరాజును ఊరడించాడు. ధర్మరాజును అడిగాడు, ఏమైనా కావాలా బావా, ఇంకేమైనా ఇమ్మంటావా అంటే, ధర్మరాజు అన్నాడు, బావా మాటి మాటికి అక్కడి నుంచి ఇక్కడికి ఏమొస్తావు, ఏదైనా ఒక ఉపదేశం చేసి వెళ్ళిపో, బాగా కష్టం వచ్చేటప్పుడు తట్టుకునేట్టుగా, బాగా సుఖం వచ్చినప్పుడు నా స్థితిలో నేను నిలబడేట్టుగా, నా ఒళ్ళు నేను మరవకుండా, నాకు ఆనందం కలిగినప్పుడు నన్ను నేను మర్చిపోతూ ఉంటాను, అలాంటి స్థితి కదలకుండా కలగకుండా నేను నేనుగా ఉండేట్టుగా ఏదైనా ఉపదేశం చేసి వెళ్ళండి అన్నాడు. వెంటనే కృష్ణుడు ఒక చీటీ మీద ఒక విషయం రాసి దాన్ని ధర్మరాజు వారి చేతికిచ్చి, బాబా బాగా కష్టం వచ్చినప్పుడు తీర్చి చదువుకో, అలాగే బాగా సుఖం వచ్చినప్పుడు తీర్చి చదువుకో అని, ఏది పిండికి పిడికి ఒకటే మంత్రం అన్నట్టుగా రెండికి ఒకటే మంత్రం చెప్పేసి అయిపోయింది. బాగా సుఖం వచ్చింది, తీర్చి చూశాడు, ఇది ఇలాగే ఉండదని ఉందని. బాగా దుఃఖం వచ్చింది, మళ్ళీ తీర్చి చూశాడు, ఇది ఇలాగే ఉండదు అని వచ్చింది అందులో. అంటే అక్కడ ఏముంది, అక్కడ ఈ రెండు కూడా వస్తుంటాయి పోతుంటాయి, శీతోష్ణ సుఖదు కాదులు, అలాగే ఇవన్నీ కూడా మార్పులు వస్తుంటాయి పోతుంటాయి. దినయామిన్యవ సాయం పురాత శిశిర వసంత పునరాయాత. కానీ ఏది పోతే తిరిగి రాదు అంటే ఆయువు పోతుంది. ఈ ఆయువు పోతుంది, ఇది ఇది ఉండే లోపలనే మనల్ని మనం గుర్తిరగాలి. వాళ్ళ నాన్నగారు బాగా సత్సంగం ద్వారా ఈ విషయాన్ని వెంటబట్టించుకున్నాడు. రుణానుబంధ రూపేణ, ఏదైనా రుణం ఉన్నంత వరకే. పశుపత్ని సుతాలయ, పశు వచ్చిన భార్య వచ్చిన మనకింటికి ఏది వచ్చినా కొడుకు వచ్చినా ఇవి అవన్నీ దేని ద్వారా వస్తాయి? రుణానుబంధ రూపంగా వస్తాయి. ఏమండి, పోయిన జన్మలో బాకీ చేశాం, తీర్చకుండా చచ్చిపోయాం, ఆ బాకీ ఇచ్చిన వాడు కొడుకుగా పుడతాడు. ఎక్కువ ఎందుకు ఎవరి కోసం చేస్తావు, ఎవరి కోసం సంపాదిస్తావు, ఏ ఎందుకు తెచ్చి పెట్టావు అని మనల్ని బెదిరించి చంపుకు తింటాడు. వాడు ఎవడండి, గత జన్మలో మనం బాకీ రాసి ఎక్కడితే ఆ బాకీ తెచ్చుకోవడానికి కొడుకుగా వస్తాడు. ఇంకోడు వస్తాడు, నాన్న నా పెళ్ళైపోయింది, ఇంతవరకు మీరేదో పెంచారు, నేనేదో పెరిగాను, ఇక మీద మీది మీదే, మాది మాది, మీ సంపాదన నేను అడగను, నా సంపాదన మీరు అడగద్దు, మీ సంసారం మీది, నా సంసారం నాది. వీడు తటస్థుడు అన్నమాట. ఇక అలాగే ఉంటాడు. కొంతమంది ఉంటారు రుణం తీర్చుకోవడానికి పుట్టేవాడు, నాన్నగారు ఇంత సేవ చేశారు, నాకు దేహం ఇచ్చారు, ఇంత శ్రమ పడ్డారు, నన్ను పెంచారు, ఇక మీద పడ్డ కష్టం చాలు, నేనున్నాను మిమ్మల్ని చూసుకోవడానికి అని బాధ్యతలన్నీ తన మీద వేసుకొని, గతంలో మనకు రుణగ్రస్తుడిగా ఉన్నవాడు ఇప్పుడు రుణం తీర్చుకోవడానికి మనకు బాను ఉదయించినటువంటి వాడు ఈ రుణం తీర్చుకోవడానికి పుడతాడు అన్నవాడు. అందుకే మలయాళ స్వామి వారు అంటూ ఉండేవారు, ఎవరైనా స్వామి మాకు సంతానం లేదు అని బాధతో పెడితే మలయాళ స్వామి వారు చెప్పేవారు, అయ్యా మీరెవరికి బాకీ రాసి డబ్బులు ఎక్కొట్టలేదు అందుకనే మీకు సంతానం లేదు అని చెప్పేవాడు స్వామివారు. ఒకవేళ బాకీ రాసి నోటే కొట్టారనుకోండి, వాడు వస్తాడు మన ఇంటికి పుత్రుడిగా వస్తాడు, చచ్చిందాకా పీకు తింటాడు, వాడు చావడం మనల్ని చంపుతాడు. వీళ్ళందరూ కూడా రుణగ్రస్త పుత్రులు కాబట్టి భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఇవన్నీ రుణాన్ని మించి వస్తూ ఉంటాయి. రుణక్షయే క్షయయాతి కాతంత్ర పరిదేవన, ఆ రుణం తీరిపోయింది అనుకోండి, నువ్వు ఎంత శ్రమపడి ఎంత కావాలనుకున్నా ఆ వస్తువు ఉండదు. నా పిల్లాడికి నాకు రుణం తీరిపోయింది, వాడు ఎంతకాలం నాకు సేవ చేయాలో అంతకాలం చేసేసాడు, ఇక నాకు వాడికి రుణం తీరిపోయింది, వాడు పరమాత్మ సన్నిధానానికి వెళ్ళిపోయాడు, నేను కూడా అదే మార్గంలో ఉన్నవాడే కదా, ఏమదేమైనా నాకు రాకుండా ఉంటుందా, అదేమైనా నాకు రాకుండా ఉంటుందా. అందుకనే భాగవతంలో చెప్పారే, పరప్రజ్ఞుడు, స్వయం ప్రజ్ఞుడు, అంధప్రజ్ఞుడని ముగ్గురు ఉంటారట. స్వయం ప్రజ్ఞుడు ఎవరు, వాడికై వాడు మేల్కొనేవాడు స్వయం ప్రజ్ఞుడు. స్వయం ప్రజ్ఞుడంటే ఎవరు, పరీక్షణ మహారాజు స్వయం ప్రజ్ఞుడు. తనకు పాము కరుస్తుందంటే ఆయన మేల్కొన్నాడు, 7 రోజుల్లో మరణం అంటే మేల్కొన్నాడు, ముని శాపానికి మేల్కొన్నాడు, చేసిన పాపానికి మేల్కొన్నాడు. పరీక్షణ మహారాజు తన జీవితం మొత్తం మీద ఒకేసారి తప్పు చేశాడు, ఒకేసారి పామునేశాడు, ఒకేసారి ఆయన ఈ పాపం చేసినందువల్ల పశ్చాత్తాపడ్డాడు. పాపము పశ్చాత్తాపము ఇవన్నీ ఒకేసారి జరిగాయి. మనం ఏం చేస్తామంటే దినదిన పాపం, దినదిన పశ్చాత్తాపం. మళ్ళీ రేపటి రోజున తెల్లగా మళ్ళీ ఫ్రెష్గా నోట్బుక్ తయారు చేసుకొని, స్వామి ఈ సంవత్సరం చేసిన పాపాలకి ఈ ఉగాదితో సరి, మళ్ళీ ఉగాదికి కొత్త పుస్తకం పెట్టినట్టుగా మళ్ళీ కొత్త పుస్తకం ఓపెన్ చేస్తాను, మళ్ళీ పాపాలు చిట్ట మళ్ళీ రాసుకుంటారు. ఉగాది పుస్తకాలు పెడతాం కదా, ఉగాది టు ఉగాది అనమాట, మన భక్తి ఇలాగే ఉంటుంది, ఉగాది టు ఉగాది. ప్రతి ఉగాదికి వైకుంఠపురం అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవడం, ఈ సంవత్సరం చేసిన పాపాల్లో 10వ వంతు నీకు సమర్పయాని మళ్ళీ నూతన దస్త్రం పెడుతున్నాను, రేపటి నుంచి 1వ తారీఖు మళ్ళీ ప్రారంభం చేస్తాను, మళ్ళీ ఉగాది నాటికి మళ్ళీ క్లియర్ చేస్తాను చిట్ట, మళ్ళీ కొత్త పుస్తకం ఉగాది నాడు ఓపెన్ చేస్తాను. ఇది దీన్ని పరమాత్మ ఒప్పుకోడు. మన యొక్క పద్ధతి ఇలా ఉంటుంది. కానీ పరమాత్మ ఏమంటున్నాడు, ఆయన ఒకేసారి పాపం చేశాడు పరీక్షణ మహారాజు, విచారణ కూడా ఒక్కసారే చేశాడు, మళ్ళీ దానికి తగ్గ ప్రాయశ్చిత్తం వెతుకున్నాడు ఆయన. స్వయం ప్రజ్ఞుడు, స్వయం అంటే తనకు తానుగా, జ్ఞ అంటే తెలుసుకోవడం, ప్రజ్ఞ అంటే విశేషంగా తెలుసుకోవడం, తను చేసిన దోషాన్ని తనకెవరూ చెప్పకుండానే తన మనస్సు అనేటువంటి సాక్షి చేత గుర్తెరిగి నేను తప్పు చేస్తున్నాను సుమా అని వేరే ఎవరూ చెప్పకుండానే మేల్కొన్నటువంటి వాడు స్వయం ప్రజ్ఞుడు. స్వయం అంటే తనకు తానుగా, తనకు తానుగా మేల్కొన్న వాడు ఎవరు, పరీక్ష మహారాజు. మరి పరప్రజ్ఞుడు, పరప్రజ్ఞుడు అంటే ఏమిటి, పక్కవాడు చూసి మేల్కొనేవాడు, పక్కవాడు చూసి మేల్కొనేవాడు పరప్రజ్ఞుడు. పరప్రజ్ఞుడు ఎవరు, నారద మహర్షి. దాసీపుత్రుడుగా ఉన్నాడు, మహాత్ములు సేవ చేశాడు, వాళ్ళ తల్లి వెంట తిరిగాడు. ఓ రోజున మహాత్ముల సేవ పూర్తయి తల్లి దగ్గరికి వెళ్ళిపోయే లోపల ఆ తల్లిగారు అర్ధరాత్రి పాలు పితకడానికి వెళుతూ ఉంటే రాచుపాము మీద కాలేశాడు, ఆ పాము కరిచింది, తల్లి మరణించింది, విషయం తెలిసింది, ఆయన మేల్కొన్నాడు. నా తల్లిని కరిచిన పాము రేపొద్దున నన్ను మాత్రం కరవకుండా ఉంటుందా, నా తల్లిని పట్టుకున్న మృత్యువు నాకు మాత్రం రాకుండా ఉంటుందా. ఈయన పరప్రజ్ఞుడు, తన తల్లి చనిపోతే మేల్కొన్నాడు. మనకి ఇంటి పక్కాడు చచ్చిపోతున్నా మెలుకోలేదు, ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నా మెలుకోలేదు, అందరి ఫోటోలు గోడకు తగిలిస్తున్నా మాత్రం నేను మాత్రం గోడెక్కను, అందరి ఫోటోల్లో వేచేస్తాం, మన తాత ఫోటో, మన నాన్న ఫోటో, మన ముత్తాత ఫోటో, అందరి గోడలు మనం చేస్తున్నాం, మన ఫోటో రేపు మన మనవడు కూడా పట్టి తగిలిస్తాడు వాడు కూడా. ఇది పరప్రజ్ఞత్వం. ఇంతమంది పోతున్నారు ఎరుకలేదా, లోకంలో ఏం తిరుగుతోంది? మృత్యువు ఇల్లు తిరుగుతుందయ్యా. ఇంకా చెప్పాలంటే అసలు మనతోటి నిజంగా తిరిగేది మృత్యువే. మృత్యువే సత్యం. మృత్యువు ఎప్పుడోసారి కబళిస్తోంది. లోకంలో అనుకున్నవన్నీ రావచ్చు రాకపోవచ్చు, కానీ మృత్యువు రాదు అనడానికి ఏమైనా అవకాశం ఉందా? కాబట్టి దీన్ని గుర్తించాడు ఆయన. ఈ మృత్యు అనేటువంటిది సత్యము. నా తల్లిని కబళించిన మృత్యువు నన్ను కూడా పట్టుకుంటోంది. ఇప్పుడు తల్లిని కబళిస్తోంది కదా అని ఇలాగే వెనుకుండి పోవాలా అంటే ఆయన ఆలోచించాడు, అసలు నా తల్లి నేను రావడానికి కారణం జన్మ. నా జన్మకు కారణం నా తల్లి అయితే నా తల్లి జన్మకు కారణం మా అమ్మమ్మ. అసలు ఇలా వెనక్కి వెళితే వీటన్నిటికీ కారణం జగత్తు. ఈ జగత్తు కూడా రావడానికి కారణమైన వాడు ఒకడు ఉండాలి కదా. ఎవరూ రాకుండా జగత్తు రాదు కదా. అంటే జగత్తుకు సృష్టి అయిన జగన్నాథుడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన్ని పట్టుకుంటే రహస్యం తెలుస్తుంది అనుకున్నాడు నారదు. విచారణ ఎలా చేశాడు ఆయన? పరప్రజ్ఞుడు ఇతరులకి మా మృత్యు వస్తే తాను మేల్కొని విచారణ చేసి తన జీవితాన్ని పండించుకున్నవాడు మహానుభావుడు ఎవరు? పరప్రజ్ఞుడు నారదు. ఇక మూడో వాడు ఎవడండి? అంధప్రజ్ఞుడు. ఇవి చూస్తాడు అవి చూస్తాడు తాను మాత్రం మేల్కోడు. వీడు అంధప్రజ్ఞుడు. వీడికి ఒక పేరు కూడా పెట్టారు రామకృష్ణానంద స్వామి వారు, ఎద్దు మొద్దు స్వరూపాయ ఏనుకోతాయ నమో నమః. వాడికి ఒక పెద్ద పేరండి. అష్టోత్తరాల్లో మహాత్ములకు ఎలా పేరో వీడికి కూడా ఒక పేరు పెట్టాడు. వీడు ఎద్దు స్వరూపము మొద్దు స్వరూపము ఏనుకోతు స్వరూపము అటువంటి వాడికి ఒక నమస్కారము అని. కాబట్టి దీని దగ్గర మేల్కోవాలి. రుణం దగ్గర మనం రుణగ్రస్తులమై ఇంకా జన్మని పెంచుకోవడానికి ఇంకా జన్మంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా లేక ఈ జన్మే చివరి జన్మ కావాలంటే మన ప్రయత్నం ఏమిటి అని చెప్పాడు. రుణం లేనిదే ఏది నీ వద్దకు రాదు. ఒకవేళ రుణం తీరిపోతే నువ్వు ఎంత శ్రమ పడ్డా ఎంత నాది అని పట్టుకున్నా అది నిలబడదు. అందుకని రుణానుబంధ రూపేణ వాళ్ళ నాన్న చెప్పాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వస్త్రం తీసుకెళ్తే ఆయన చెప్పాడు, రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ రుణక్షయే క్షయయాతి కాతత్ర పరిదేవన. ఇవన్నీ మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి రుణానుబంధ రూపంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మహాత్మ. మా వాడి కాలం తీరిపోయింది. ఈ కాలగమనంలో వాడు పరమాత్మ సన్నిధానానికి చేరిపోయాడు. రేపు నేను కూడా పరమాత్మ సన్నిధానానికి వెళ్ళేవాడినే కదా, ఇక దానికి దిగులెందుకు అని ఆయన రెండవ శ్లోకాన్ని ముగించడం జరిగింది అన్నమాట. తర్వాత ఆయన అనుకున్నాడు, ఎంత తపస్సేస్తే ఈ జ్ఞానం అందబడుతోంది. లోకంలో జ్ఞానము తెలియబడడం వేరు, జ్ఞానము అనుభవింపబడడం వేరు. తెలియబడడం వేరు, అనుభవంలోకి రావడం వేరు. తెలియబడడం ఏముంటుందండి, నాకు అది తెలుసు ఇది తెలుసు అంటాం, కానీ అనుభవంలోకి వస్తేనే కదా అది నిలిచిపోతుంది. అటువంటి విషయాన్ని మనకు చక్కగా ఆ మోహజింతు కథ ద్వారా తెలియజేస్తున్నారు. మనకి ఇంకా ఇంకొంతమంది వస్తారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ భార్య గారు, మళ్ళీ ఆ రాజుగారు, ఇవన్నీ కూడా ఆయన కథ రూపంలో చెప్పుకుంటూ వస్తారన్నమాట. దానిలో మనం రెండవ శ్లోకాన్ని రెండవ ఆ భావనని మనం అనుభవి ఏది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి శ్లోకాన్ని విచారణలోకి తీసుకున్నాం అన్నమాట. మరలా మనం రేపటి రోజున జరగబోయేటువంటి కార్యక్రమంలో మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. కొద్దిసేపు మౌనము ధ్యానము, తర్వాత మహామంగళహారతి కార్యక్రమం, ఆ తర్వాత స్వామివారి మన బృందావనం చుట్టూ కూడా ప్రదక్షిణ సేవ గురువుని అనుగ్రహించారు కనుక అన్ని కార్యక్రమాల్లో మనం అనుగ్రహించేద్దాం. ముందుగా కొద్దిసేపు ధ్యానం కారణంతో